ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి.
నమస్తే శంకరన్న, మంచిగున్నావే?
మంచిగానే ఉన్నా శివరామ్.
ఇంట్లో అందరు మంచిగున్నారా?
మంచిగానే ఉన్నారు శివరామ్.
నీ కొడుకు వేణు, కూతురు వాణి ఏం చదువుతున్నారు శంకరన్న?
వానేమో 12వ సంవత్సరం చదువుతుంది, మా వేణేమో హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చదువుతుంది.
పిల్లలైతే మంచిగా చదివినంత చదివించు.
నా బాధ అంతా గాళ్ళ గురించే.
ఏమైంది శంకరన్న, గట్లన్నావు?
మొన్న యాసంగిలో వరి పంట వేసిన, గా పంటకు మందులు కొట్టడానికి పైసలు బాగా తెచ్చి మరీ కొట్టిన, అయినా పెట్టిన పైసలు కూడా రాలే.
అయితే ఈ ఎండాకాలం ఏం చేద్దామనుకుంటున్నావు?
పండినా ఎండినా పని తప్పదు కదా రైతుకు. అందుకే నాకున్న 4 ఎకరంలో 1.5 ఎకరాల్లో టమాటా వంకాయ వేసిన, 1/2 ఎకరంలో ఆకుకూరలు అయినటువంటి తోటకూర పాలకూర వేసిన, ఇంకా 1/2 ఎకరంలో ఉల్లిగడ్డ దోసకాయ బీరకాయ వేసిన. ఇలాగైనా కొంచెమన్నా లాభం వస్తుందో లేదో నా బాధంతా.
ఉన్న 4 ఎకరాలకు 2.5 ఎకరాలు వేసావన్నమాట.
ఎడ్లు గొడ్లు ఉన్నవాడిదే వ్యవసాయం అన్నారు కదా, అందుకే 1/2 ఎకరంలో నాకున్న 2 ఎడ్లకు, 3 ఆవులకు, 2 గేదెలకు కావాల్సిన ఆహారం కోసం పశుగ్రాసం వేసిన.
ఇంకో ఎకరం ఏం చేసినావు, బీడుగా వదిలినవా?
అవును శివరామ్, ఆ బావిలో నీరు ఉన్న 3 ఎకరాలకు సరిపోతాయో లేదో అందుకే 1 ఎకరం బీడుకు వదిలిన.
అంతా మంచిగానే ఉంది కదా అన్న.
నిజానికి ఉన్న 4 ఎకరాల్లో 2 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. కౌలు డబ్బులేమో ఆ భూమాతనికి ఇవ్వాలి. ఒకవేళ ఈసారి పంటకు లాభం రాకపోతే నేను కుట్టడి అప్పుల్లో కూడుకుపోతానేమో అని నా బాధంతా.
ఓహో, అందుక కొంచెం దిగులుగా కనపడ్డావు.
అవును, మరి నీ సంగతి ఏంటి శివరామ్?
అయితే మొన్న టీవీలో శాస్త్రవేత్త చెప్తుంటే విన్నానే, మన చెత్త చెదారం పేడను వానపాములు ఉపయోగించి వర్మి కంపోస్ట్ తయారు చేయొచ్చంట. దానిని అమ్మినా లేదా మన పంటకు వేసినా మంచి లాభం వస్తుందంటనే, అందుకని నేను అది తయారు చేద్దాం అనుకుంటున్నా.
నిజమా? కొంచెం వివరంగా చెప్పే. ఒకవేళ ఇందులో మంచి లాభం వస్తుందంటే నేను కూడా తయారు చేస్తాను.
అయితే మొత్తం ఇన్నా గానీ అర్థం కాలేదే శంకరన్న.
ఎంత పని చేసినవే, ఇప్పుడు ఎట్లా మరి?
బాధపడకే, నేను మొన్న ఆ శాస్త్రవేత్త ఎక్కడుంటాడో తెలుసుకున్నా.
ఎక్కడుంటాడు అట్నే?
మన రాష్ట్రంలో ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంలో ఉంటాడంటన్నా.
మరి మనం ఎప్పుడు వెళ్దాం అక్కడికి?
రేపు పొద్దున్నే వెళ్దామే.
నమస్తే సారు.
నమస్తే, కూర్చోండి.
నా పేరు శివరామ్, ఇతను మా శంకరన్న, మా ఊరు అతనే సారు.
ఇంతకీ మీది ఏ ఊరు శివరామ్?
మాది దామర గ్రామం, వరంగల్ జిల్లా సారు.
అంత దూరం నుండి వచ్చారా, ఏంటో చెప్పండి శివరామ్.
మొన్న మీరు టీవీలో చెత్త పేడ వానపాము ఉపయోగించి వర్మి కంపోస్ట్ తయారు చేసి మంచి లాభం పొందొచ్చు అన్నారు కదా, కానీ నాకు మీరు చెప్పింది ఏమీ అర్థం కాలేదు. కొంచెం మంచి చెప్తారని వచ్చిన సారు.
శివరామ్, మన రాష్ట్రంలో 70% నేలల్లో సేంద్రియ పదార్థం అల్ప స్థాయిలో ఉంది. ఇది పెంచాల్సిన అవసరం ఎంతైనా మనకుంది. అందుకే నేలలో సేంద్రియ పదార్థాన్ని పెంచడానికి సేంద్రియ ఎరువులు వేయడం ఒక్కటే మార్గం.
ఈ సేంద్రియ ఎరువు అంటే ఎంతో అర్థం కాలేదు సారు నాకు.
తొందర పడకు, చెబుతా విను శివరామ్. సేంద్రియ ఎరువు అంటే పశువుల ఎరువు, కానీ ఇది చాలంత అందుబాటులో లేదు. దీనికి బదులుగా పచ్చి రొట్టె ఎరువులు, కోళ్ల ఎరువులు, పంది ఎరువు, గొర్రెల ఎరువు, చెరుకు మడ్డి మొదలైనవి. వర్మి కంపోస్ట్ కూడా ఈ కోవకు చెందింది.
సారు, నేను చెత్త పేడను ఒక దగ్గర జమ చేసి దానిని పొలంలో వేసుకుంటాను, దాన్ని కంపోస్ట్ అంటారని తెలుసు. కానీ వర్మి కంపోస్ట్ ఏంటి సారు?
కంపోస్ట్ అంటే ఏంటో నీకు తెలుసు కాబట్టి వర్మి కంపోస్ట్ గురించి నేను చెప్తా విను శంకరయ్య. వానపాముల సంతతిని వృద్ధి చేయడాన్ని వర్మి కల్చర్ అని, అవి విసర్జించే పదార్థాలను వర్మి క్యాస్టింగ్స్ అని, వీటి ద్వారా తయారయ్యే ఎరువును వర్మి కంపోస్ట్ అని అంటారు. మనిషికి ఉపయోగం లేక వదిలివేసిన కుళ్ళిన కూరగాయలు, పండ్లు, ఆకులు, చెత్త, చెదారం, కొబ్బరి పీచు, పశువుల పేడ మొదలైన వాటిని వానపాములు ఆహారంగా తీసుకుంటాయి. ఇవి పర్యావరణంలోని వ్యర్థ పదార్థాలను తిని కాలుష్య నివారణకు తోడ్పడతాయి. అంతేగాక విలువైన ఎరువును రైతుకు అందిస్తాయి.
సరే సారు, మాకు కొంచెం అర్థమయ్యేలా ఏవేవి వర్మి కంపోస్ట్ తయారీకి అవసరమో చెప్పండి సారు.
వర్మి కంపోస్ట్ తయారీకి ఏం కావాలంటే ముఖ్యంగా వానపాములు, వ్యర్థ పదార్థాలు అనగా చెత్త, చెదారం, ఆకులు, పండ్ల తొక్కలు, కూరగాయల వ్యర్థ పదార్థాలు, ఇంకా నీరు కూడా కావాలి.
సారు, మరి ఈ వర్మి కంపోస్ట్ తయారు చేయడం గురించి చెప్పండి సారు.
చెప్తా విను శివరాం, మనం ఎక్కడ వర్మి కంపోస్ట్ తయారు చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్రదేశంలో 1 మీటర్ వెడల్పు, 10 మీటర్ల పొడవు కొలతలు తీసుకుని అక్కడ 1/2 మీటర్ లోతు తవ్వి గుంత తయారు చేసుకోవాలి. తర్వాత గుంత అడుగు భాగం గట్టిగా ఉండేలా పేడను బెడ్ మొత్తం పోయాలి. వెంటనే కొంచెం ఆలస్యంగా కుళ్ళే స్వభావం వంటి కొబ్బరి పీచు, చెరుకు ఆకు, అరటి ఆకు లాంటి వ్యర్థ పదార్థాలు చిన్న ముక్కలుగా చేసుకుని ఒక పొరలాగా వేసుకోవాలి. దానిపైన పేడ ఇంకో పొరలాగా వేయాలి. వెంటనే నీళ్లు చిలకరించాలి. దీనిపై మరల కొంచెం తొందరగా కుళ్ళే స్వభావం కలిగినటువంటి చెత్త, చెదారంతో ఇంకో పొరల తయారు చేయాలి. దానిపైన మరో పొరలాగా పేడ వేసుకోవాలి. అప్పుడు మళ్ళీ కొన్ని వాటర్ చిలకరించాలి. ఈ విధంగా పొరలు పొరలుగా వేసుకోవాలి.
సారు, నాదొక చిన్న సందేహం.
ఏంటో అడుగు శివరాం.
ఎలాగో మనం పేడ వేస్తున్నాం కదా, ఈ పేడను అడుగు భాగంలో ఎందుకు పోయాలి సారు?
ఎందుకంటే వానపాములు వేసిన తర్వాత అవి కిందికి వెళ్లి అడుగు భాగంలో ఉంటాయి. అక్కడ వీటికి ఇల్లుల రక్షిస్తుంది. కనుక పేడతో పూస్తే చాలా మంచిది.
సారు, నాది ఇంకో సందేహం. మరి ఈ వానపాములు కుళ్ళిన పదార్థాలు తింటాయన్నారు, మనమేమో తొక్కలను ఆకులను పొరలుగా వేస్తున్నాం, మరి ఈ పొరలను వేస్తే ఎలా కుళ్ళుతాయి?
మంచి ప్రశ్న శివరాం. మనం చెత్త, చెదారం ఒక పొర, ఇంకొక పొర పేడ వేసి నీళ్లు చిలకరిస్తున్నాం. నీళ్లు చిలకరించాక ఆ పేడ మరియు చెత్తలో బ్యాక్టీరియా తయారై ఆ పొరల్ని కుళ్ళిస్తుంది.
మంచిది సారు.
పొరలుగా వేసి నింపిన తర్వాత వారానికి ఒకసారి తిరగవేసి 2 వారాల తర్వాత ప్రతి చదరపు మీటర్కు 1000 చొప్పున వానపాములు బెడ్లోకి వదలాలి. అవి లోపలికి వెళ్తాయి. తర్వాత వాటి పైన వరి చెత్త లేదా ఈతాకుల చాప లేదా గోన సంచితో బెడ్ పై భాగాన్ని కప్పాలి. 25 నుండి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అయితే మంచిది. ఒకవేళ 40కి మించి ఉష్ణోగ్రత ఉంటే వానపాములు తట్టుకోక ఎరువు తయారు కానే కాదు.
సారు, ఇది ముందే ఎండాకాలమాయ, ఎక్కువ ఎండకు ఎరువు తయారు కాదు అన్నారు మీరు. మరి ఎరువు తయారు చేసుకోవాలంటే ఏం చేయాలి?
అందుకే మనం ముందుగా షెడ్ వేసి దాని కింద ఈ వర్మి కంపోస్ట్ తయారు చేసుకోవాలి.
సారు, మనం షెడ్ వేస్తాం. ఈ షెడ్స్ లో వేడి ఎక్కువ ఉంటుంది కదా, మరి వేడిని తగ్గించడానికి ఏం చేయాలి?
మంచి సందేహం శివరాం. వర్మి కంపోస్ట్ షెడ్స్ లో వేడి తగ్గించడానికి షెడ్ చుట్టూ గోని సంచులు కట్టి నీటితో తడపాలి. అదే విధంగా బెడ్ పైన వరిగడ్డి వేసి నీళ్లు చిలకరించాలి. అర్థమైందా శివరాం?
అర్థమైంది సారు.
ఆ బెడ్ పైన ఎండాకాలంలో రోజుకు 2 సార్లు, అదే వానకాలంలో అయితే రోజుకు 1 సారి నీరు చల్లాలి. ఈ వానపాములు వదిలిన తర్వాత బెడ్ ను గదపరాదు. మొదటిసారి ఈ ఎరువును తయారు చేసుకోవడానికి 60 రోజులు పడుతుంది. అలా తయారైన ఎరువును మనం పొలంలో ఉపయోగించుకోవచ్చు.
మరి ఎరువు తయారైందని ఎట్లా తెలుసు సారు?
మంచిగా అడిగిన శంకరన్న, చెప్తా విను. పూర్తిగా తయారైన కంపోస్ట్ నల్లగా తేలికగా ఉంటుంది. ఎటువంటి చెడువాసన ఉండదు. ఇంకా వానపాములు ఈ తయారైన ఎరువులో ఉండవు. అందుకే పైకి వచ్చి సంచులకు అతుక్కుంటాయి. ఈ విధంగా మనం ఎరువు తయారైందని నిర్ధారించుకోవాలి. ఈ ఎరువును జాగ్రత్తగా నిల్వ చేసుకోవాలి.
సారు, వర్మి కంపోస్ట్ తయారు చేసే బదులు పేడను, చెత్తను పొలంలో వేస్తే సరిపోతుంది. ఎందుకంటే వానపాములు పొలంలో కూడా ఉంటాయి కదా.
వానపాములను రైతుల మిత్రులు అంటారు, కానీ మీరు ఉపయోగించే రసాయన ఎరువుల వల్ల అవి నాశనం అయిపోయినవి. అందుకే మనం వర్మి కంపోస్టు పొలంలో వేస్తే వానపాములు పర్యావరణంలోని వ్యర్థ పదార్థాలను తిని కాలుష్య నివారణకు తోడ్పడతాయి. అంతేగాక వానపాముల ఉనికి, కదలిక వల్ల నేల గుల్లబారుతుంది. ఫలితంగా గాలి, నీరు చొరబడే శక్తి పెరుగుతుంది.
సారు, మొదట్లా కొలతలు తీసినట్లుగానే తవ్వి ఆ గుంతలో వర్మి కంపోస్ట్ తయారు చేయమన్నారు. ఎందుకు?
ఎందుకు గుంతలో చేయమన్నానంటే వానపాములకు నేరుగా సూర్యరశ్మి, ఎండ తగలకుండా కాపాడుటకు. ఇంకొకటి, బెడ్లో తేమ త్వరగా ఆవిరైపోకుండా ఉండడానికి.
సారు, వర్మి కంపోస్ట్ గుంతలో కుమ్మరి పురుగులు, ఇంకా వేరేవి అంటే కప్పలు లాంటివి చేరి వానపాములు తింటాయంట కదా, మరి దానికేం చేయాలి?
వర్మి కంపోస్ట్ తయారీలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వానపాములను పురుగులు ఆశించే అవకాశం ఉన్నది.
మరి ఆ తగిన జాగ్రత్తలు ఏంటో కొంచెం చెప్పండి సారు.
చెప్తా విను శివరాం, మనం వర్మి కంపోస్ట్ తయారు చేసే షెడ్ చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంకా అప్పుడప్పుడు మనం ఫినాయిల్ లేదా డెటాల్ను నీటిలో కలిపి షెడ్ చుట్టూ చల్లుకోవాలి. అలానే పాలిడార్ పొడి మందును షెడ్ చుట్టూ వెదజల్లాలి. ఇంకా ఈ మందు వానపాముల షెడ్ పై పడకుండా జాగ్రత్త వహించాలి. వర్మి కంపోస్టు తయారీలో మాగిన పశువుల ఎరువు తీసుకోవాలి. ఇంకా ఈ కూరగాయలు మరియు పండ్ల వ్యర్థ పదార్థాలను అలానే వేయకుండా బాగా మాగిన తర్వాత వాడుకోవాలి. సరేనా?
సరే సారు.
ఏం శంకరన్న, అర్థమయ్యిందా?
మొత్తం అర్థం కాలే సారు, ఇంకొకసారి చెప్తారా?
సరే, ఈసారి కొంచెం శ్రద్ధతో విను. ముందుగా మనం వర్మి కంపోస్టు తయారు చేసే ప్రదేశంలో షెడ్ వేయాలి. ఆ షెడ్ కింద కొలతలతో గుంత తవ్వాలి. ఆ గుంత లోపల పేడతో పూయాలి. తర్వాత ఆకులు పళ్ళ తొక్కలను ఒక పొరలాగా వేయాలి. దానిపై పేడ కూడా పొరలాగా వేసి నీళ్లు చిలకరించాలి. మళ్ళీ దానిపై చెత్త చెదారం పొరలాగా వేసి ఆ చెత్త చెదారంపై పేడ వేసి నీరు చిలకరించాలి. ఇదే విధంగా పై వరకు పొరలుగా చేయాలి. ఈ పొరలు గుంతలో కుళ్ళిన తర్వాత ఒకసారి కదిపి ఈ వానపాములు ఎరువును 60 రోజుల్లో తయారు చేస్తాయి. ఇలా సంవత్సరానికి మనం 6 సార్లు వర్మి కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు అన్నమాట.
సారు, మేము ఎక్కువగా చూస్తుంటాం, మొక్కలు అస్సలు పెరగవు. ఒకవేళ పెరిగినా పూత పిందెలు బాగా రావు. ఎందుకు సారు?
మొక్క పెరుగుదలకు కావలసినటువంటి హార్మోన్లు, విటమిన్లు, అమైనో ఆమ్లములు, పోషకాలు మొక్కకు సరిపోక అలా అవుతుంది.
హార్మోన్లు, విటమిన్లు, అమైనో ఆమ్లములు మొక్కకు సరిపోవాలంటే ఏం చేయాలి సారు?
ఇప్పుడు చెప్పినవన్నీ ఒక వర్మి వాష్లోనే ఉంటాయి.
ఈ వర్మి వాష్ అంటే ఇది సారు, కొత్తగా వింటున్నా.
వానపాముల శరీర భాగాల నుండి అవి విసర్జించే వర్మి క్యాస్టింగ్స్ నుండి తయారయ్యే ద్రవాన్ని వర్మి వాష్ అంటారు.
వర్మి వాష్ వానపాముల వల్ల వచ్చే ద్రవం అన్నారు, మరి దాని గురించి కొద్దిగా చెప్పండి సారు.
ఈ వర్మి వాష్ కూడా వర్మి కంపోస్ట్ తయారు చేసే షెడ్ కింద తయారు చేస్తే చాలా మంచిది. ముందు ఒక పెద్ద మట్టి పాత్ర లేదా పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ తీసుకోవాలి. ఆ పాత్ర అడుగు భాగంలో ఒక రంధ్రం చేసి దానిని దూది సహాయంతో మూసి ఉంచాలి. పాత్ర అడుగు భాగాన్ని మొదటి 3-4 అంగుళాలు ఇసుకతో, ఆ పైన 3 అంగుళాలు చిన్న చిన్న ఇటుక ముక్కలు రాళ్లతో నింపాలి. దీని మీద బాగా మాగిన సేంద్రియ పదార్థాన్ని పాత్రలో 4 గంటల 3 వంతుల వరకు నింపాలి. ఇందులో ఎక్కువ అంటే 150 నుండి 200 వరకు వానపాములు వదలాలి. పాత్రల్లో ఎల్లప్పుడు 50 నుండి 60% తేమ ఉండేటట్లు ప్రతిరోజు నీటిని చిలకరిస్తూ ఉండాలి. వానపాముల విసర్జన పూర్తిగా తయారైన తర్వాత ఎక్కువ నీరు పోయాలి. పాత్ర అడుగు భాగంలోని రంధ్రం నుండి టీ, డికాషన్ వంటి ద్రవం బొట్లు బొట్లుగా స్రవించడం మొదలవుతుంది. దీనిని సేకరించాలి. ఇలాగే ఇంకో 2 సార్లు నీరు పోసి ఆ ద్రవాన్ని సేకరించాలి. ఇది అత్యంత విలువైన సేంద్రియ ద్రవ ఎరువు.
మరి ఈ వర్మి వాష్ని ఎట్లా వాడాలి సారు?
ఈ వర్మి వాష్ని 1 వంతు వర్మి వాష్ మరియు ఈ 2 వంతుల నీటిలో కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి. ఇలా చేస్తే మొక్కలో ఎక్కువ ఆకులు, కొమ్మలు, పూత వచ్చి అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి మనకు.
వర్మి కంపోస్ట్, వర్మి వాష్ తయారు గురించి మంచిగా చెప్పిండు సారు, మరి వాటి వల్ల కలిగే ఉపయోగాలు కొద్దిగా చెప్పండి సారు.
వర్మి కంపోస్టు, వర్మి వాష్ల వల్ల లాభాలు చాలా ఉన్నాయి. అవి ఏంటో చెప్తా వినండి. 1, వాతావరణ కాలుష్యం ఉండదు. ఇంకా మనకి నేల భౌతిక లక్షణాలు బాగుపడును. ఇంకా భూసారం అభివృద్ధి చెందును. హార్మోన్లు, విటమిన్లు మొక్కకు అంది మొక్క పెరుగుదల వేగంగాను మరియు ఆరోగ్యకరంగా ఉండును. మొక్కలు తమంతట తాము ఉపయోగించుకోలేని పోషకాలను వాటికి అందుబాటులోకి తెచ్చును. నేల నుండి సంక్రమించే తెగుళ్లను కొంతమేర అరికట్టవచ్చు. ఇంకా ఈ దిగుబడులు 10 నుండి 20% పెరుగును. రైతులకు రసాయన ఎరువుల ఖర్చు తగ్గును.
చాలా మంచిగా చెప్పిండు సారు. ఈ వర్మి కంపోస్ట్, వర్మి వాష్ తయారు చేసి వాటిని ఉపయోగించుకుని మంచి లాభాలు పొందుతాం సారు.
మీరు మాత్రమే కాదు, దీని గురించి మీ ఊళ్ళో ఉన్న రైతులందరికీ చెప్పండి. ఈ సేంద్రియ ఎరువులను ఉపయోగించండి, రసాయన ఎరువుల వాడకం తగ్గించండి.
మంచిది సారు, మేము వెళ్ళొస్తాం సారు.
సరే, మంచిది.
గృహ విజ్ఞాన తరంగిణి ఇవే చేలుక బుర్లు.
అందరికీ నమస్కారం. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మన మహిళా సాధికారత కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి మమత గారు మనకు నిజ జీవిత ఉదాహరణ. పెద్ద పెద్ద చదువులతోనే కాదు, కృషి పట్టుదలతో ఉంటే కూడా సాధికారత సాధించవచ్చని మమత గారు నిరూపించారు. మమత గారు ఇంత సాధికారత సాధించడానికి ఎంత కష్టపడ్డారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. అందుకుగాను మమత గారిని వేదికపైకి కరచాల ధ్వనులతో ఆహ్వానిద్దాం.
ముందుగా మహిళా అభ్యున్నతి కార్యక్రమానికి విచ్చేసిన సోదరి సోదరి మనులకు నా హృదయపూర్వక నమస్కారాలు. అసలు నేనేంటి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం ఏంటి, ఇలా మీ అందరి ముందు నిల్చొని మాట్లాడడం ఏంటి, అంతా కలగానే ఉంది నాకు. నేను ఇలా సాధికారత సాధించానంటే మాత్రం కారణం నా తల్లిదండ్రులు, నా భర్త. నా పేరు మమత. నేను పల్లెటూరులో పుట్టి పెరిగాను. మా తల్లిదండ్రులు సన్నకారు రైతులు. మా తల్లిదండ్రులకు నేను, మా తమ్ముడు ఇద్దరే సంతానం. పేరుకి ఇద్దరే అయినా మా నాన్న ఎప్పుడు అమ్మాయిలకు చదువెందుకు, ఎప్పుడైనా పెళ్లి చేసి అత్తారింటికి పంపించాల్సిందే కదా అని అనుకునేవారు. అందుకే నన్ను పెద్ద పెద్ద చదువులు చదివించలేదు. కొడుకును పెద్ద పెద్ద చదువులు చదివిస్తే భవిష్యత్తులో తమను చూసుకుంటాడు అని ఆలోచించేవారు. అలా నా ముందు అన్నప్పుడు చాలా బాధగా ఉండేది. కానీ ఎప్పుడూ నోరు తెరిచి ఎందుకు అలా అంటున్నావు నాన్న అని అడగలేదు. అలా అని ఏడవనూ లేదు. కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, ఒడిదుడుకుల మధ్య మా ఊరి బడిలో 10వ తరగతి చదివాను. మా బడిలో అందరికంటే నేనే ఎక్కువ మార్కులతో పాస్ అయ్యాను. 10వ తరగతిలో ఎక్కువ మార్కులు రావడం వలన నాకు పట్నంలో కాలేజీలో ఇంటర్ చదవడానికి సీట్ దొరికింది. పట్నంలో అనగానే మా నాన్నగారు ఎక్కువ ఖర్చని నన్ను పట్నం పంపడానికి ఒప్పుకోలేదు. పట్నంలో కాలేజీలో ఉచితం అయినప్పటికీ హాస్టల్ ఫీజులు కట్టాలి కదా, అది భారం అవుతుందని నాన్న వద్దనేశారు. కానీ నాకు చదువుకోవాలని చాలా ఆశ. ఎక్కడైతే ఏమిటి, ఇంటర్ మాత్రం తప్పకుండా చదవాలని నాకు నేనే సర్ది చెప్పుకుని కనీసం ఊర్లో అయినా చేర్పించండి అని పట్టుపట్టాను. అడగగా అడగగా కాలేజీలో చేర్పించారు. పట్టణంలో అయితే ఏంటి, గ్రామంలో అయితే ఏంటి, ముందు నేను చదువుకోవడం ముఖ్యమని ఆనందంగా కాలేజీలో చేరిపోయాను. మా నాన్నగారు మాత్రం ఎంత చదివినా ఈ 2 సంవత్సరాలే, తర్వాత మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానని ముందే గట్టిగా చెప్పేశారు. నేను ఇంకా పెద్ద పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగం సంపాదించాలని అనుకుంటున్నానని అమ్మ దగ్గర మొరపెట్టుకున్నా అమ్మకు అర్థమైంది. కానీ నాన్నను మాత్రం నా చదువు విషయంలో ఒప్పించలేకపోయింది. పైగా మా అమ్మ, మాకు కూడా నిన్ను చదివించాలనే ఉందమ్మా, కాకపోతే మన కుటుంబ ఆర్థిక పరిస్థితుల గురించి నీకు తెలుసు కదా అని అనేసరికి నేను కూడా ఏమీ మాట్లాడలేకపోయాను. అయినా మీ నాన్నగారికి ఆడపిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుకోవడం ఇష్టం లేదమ్మా అని చెబుతూ ఉండేది. మా నాన్నగారికి నన్ను చదివించడం ఇష్టం లేదని తెలిసి మా తమ్ముడినే పై చదువులు చదివించాలనుకుంటున్నారని నేను నా పై చదువుల గురించి ఇంట్లో అడగటమే మానేశాను. అలా చూస్తూ ఉండగానే రోజులు గడిచిపోయాయి. నా ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తయింది. సెలవుల్లో ఖాళీగా ఉన్నా కదా అని ఇంటి పక్కనే ఉన్న సుబ్బమ్మవ్వ కుట్టు మిషన్ కుట్టడం చూస్తూ ఉండేదాన్ని. పైగా సుబ్బమ్మవ్వ నన్ను చిన్నప్పటి నుంచి చూడటం వలన నాకు ఉచితంగానే చిన్న చిన్న కుట్టు పనులను నేర్పించింది. సుబ్బమ్మవ్వ చిన్న చిన్న బట్టలు కుట్టినప్పుడు, అంటే పావుడ, లుంగి, పెట్టికోట్స్ కుట్టినప్పుడు 10 రూపాయల నుండి 20 రూపాయల వరకు తీసుకునేది. పేదవాళ్ల బట్టలు కుట్టినప్పుడు ఎలాంటి డబ్బు తీసుకోకుండా వాళ్లకు ఉచితంగానే కుట్టేది. జాకెట్ కుట్టినప్పుడు డిజైన్ బట్టి 100 రూపాయలు 150 రూపాయల దాకా తీసుకునేది. అలా సుబ్బమ్మవ్వ నెలకి 8000 దాకా సంపాదించేది. మా నాన్నగారు ఇంటర్ 2వ సంవత్సరం పూర్తయ్యాక పెళ్లి చేస్తాను అని చెప్పారు. దాంతో మా అమ్మ నాకు ఇంటి పనులు, వంట పనులన్నీ నేర్పించాలనుకుంది. నేను కూడా సాయంత్రం కాలేజీ నుండి ఇంటికి వచ్చాక అమ్మ వాళ్ళు పొలం నుండి రాకముందే ఇంటి పనులు, వంట పనులన్నీ చేసి పెట్టేదాన్ని. అలా ఇంటర్ 2వ సంవత్సరం పరీక్షలు కూడా మొదలయ్యాయి. పరీక్షలు జరిగే సమయంలో పక్క ఊరు రంగనాథం గారి అబ్బాయి సంబంధం గురించి నాన్న అమ్మతో చెప్పడం నేను విన్నాను. ఆ తర్వాత వెంటనే మా అమ్మ రంగనాథం గారి అబ్బాయి గురించి నాతో చెప్పింది. రంగనాథం గారి అబ్బాయి చాలా మంచివారు, ఇలాంటి సంబంధం మనకు మళ్లీ దొరకదు అని చెప్పడంతో అమ్మా నాన్నల సంతోషమే నా సంతోషం. నా పెళ్లి బాధ్యత తీరిపోతే ఉన్న ఒక్కగానొక్క కొడుకుని పట్నంలో పెద్ద పెద్ద చదువులు చదివిస్తారని నేను కూడా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. అలా ఇంటర్ పరీక్షల ఫలితాలు కూడా రాకముందే సెలవుల్లో ఆ రంగనాథం గారి అబ్బాయితో నా పెళ్లి జరిగిపోయింది. నిజంగానే అమ్మ చెప్పినట్లు రంగనాథం గారి అబ్బాయి నా భర్త మహేష్ గారు చాలా మంచివారు. మా అత్తమామలతో, నా భర్తతో ఎలాంటి చిన్న చిన్న గొడవలకు తావు లేకుండా జీవితం సాఫీగా సాగిపోతుంది. పెళ్లి జరిగిన 2 సంవత్సరాల్లోనే మాకు అబ్బాయి పుట్టాడు. అబ్బాయి పుట్టడంతో వంశానికి వారసుడు పుట్టాడని అందరూ వాడిని అల్లారుముద్దుగా చూసుకున్నారు. నన్ను, అబ్బాయిని, అత్తమామలను మంచిగా చూసుకుంటున్న నా భర్తకు ఏదైనా చేయాలనిపించేది. అలా మా ఆయన పుట్టినరోజు నాడు తనకిష్టమైన వంటలన్నీ వండి పెట్టాను. మా వారు నా పుట్టినరోజు నీకెలా గుర్తుంది, నా కోసం ఇంత కష్టపడి నాకు నచ్చిన వంటలన్నీ చేసినందుకు ఇవాళ నువ్వేమడిగినా ఇస్తాను అని మాటిచ్చారు. మా ఆయన నన్ను అర్థం చేసుకుంటాడనే నమ్మకంతో, మరేం లేదండి, మీతో పెళ్లి కాగానే ఇంటర్మీడియట్ వరకు చదివి చదువు ఆపేయాల్సి వచ్చింది, ఇప్పుడు మీరు అత్తమామలు ఒప్పుకుంటే మళ్లీ తిరిగి చదువుకోవాలని ఉందని నా అభిప్రాయాన్ని చెప్పాను. మా ఆయన కూడా నాన్నలా ఆడపిల్లలు చదువుకోవడం ఇష్టం లేదు, ఇంటిని పిల్లల్ని మంచిగా చూసుకుంటే చాలు అని తన అభిప్రాయాన్ని చెప్పాడు. సరేలే, చదివించడం ఇష్టం లేకపోతే ఏంటి, ఇంట్లోనే ఉండి ఏదో ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు కదా అని మా ఆయనతో అన్నాను. అనడం కాదు, ఒక విధంగా వాదించాను. ఎప్పుడూ దేనికి నోరెత్తని నేను అంత గట్టిగా మాట్లాడానేమో తెలియదు. మా ఆయన బాగా ఆలోచించి ఇంటిని, పిల్లాడిని చూసుకోవడంలో తేడా రాకుండా ఉండేలా ఇంటి దగ్గరే ఉండి చేయగలిగేది ఏదైనా చేయమని అనుమతిచ్చారు. పైకి చెప్పలేదు కానీ మనసులో మా ఆయన కృతజ్ఞతలు చెప్పుకుని వెంటనే మా అమ్మకి ఫోన్ చేసి విషయం చెప్పి సలహా అడిగాను. మా అమ్మ ఇంటి పక్కనే ఉన్న కుట్టు మిషన్ సుబ్బమ్మవ్వను గుర్తు చేసింది. నువ్వు సుబ్బమ్మవ్వ దగ్గర ఖాళీ సమయంలో చిన్న చిన్న బట్టలు కుట్టడం నేర్చుకున్నావు కదా అని గుర్తు చేయడంతో మళ్లీ ఆ కుట్టు మిషన్ కుట్టడం మొదలు పెడితే బాగుంటది అని మా ఆయనతో, ఇంట్లో అత్తమామలతో చర్చించాను. ఇంట్లో అందరూ కూడా నాకు టైలరింగ్ చేయడంలో చాలా ప్రోత్సహించారు. మా అత్తయ్య గారు మిషన్ కుట్టే సమయంలో మా పిల్లాడిని ఆడించేది. ఆ విధంగా నా కుటుంబ సభ్యులు నాకు వ్యాపారం చేసుకోవడంలో చాలా ప్రోత్సాహాన్ని అందించారు. ఆ విధంగా ఇంటి వద్దనే నా టైలరింగ్ మొదలైంది. చిన్న చిన్న బట్టలు కానీ ఏవైనా చినిగిన బట్టలు కానీ కుడితే 20 రూపాయలు, ఒక జాకెట్ కుడితే 150 రూపాయలు తీసుకోవడం ప్రారంభించాను. అలా చిన్న చిన్న బట్టలు కుట్టడం, జాకెట్ డిజైన్స్ మంచిగా కుట్టడం వలన ఒక జాకెట్ 500 రూపాయలు తీసుకోవడం వలన నా ఆదాయం మరింత పెరిగింది. నెలకు నేను ఇప్పుడు 30,000 నుండి 40,000 దాకా సంపాదిస్తాను. ఇలా వచ్చిన డబ్బుతో ఎక్కువ కుట్టు మిషన్ ను కొనగలిగాను. అన్ని మిషన్లు కుట్టడం నాకు ఒక్కదానికే కష్టం అవడంతో నాతో పాటు ఇంకా 3 మిషన్ కుట్టడం నేర్పించి వారికి కూడా ఉపాధి కల్పించాను. వాళ్ళ 3 కూడా రోజువారీ పనిని బట్టి 5,000 నుండి 8,000 వరకు జీతం ఇస్తున్నాను. నేను టైలరింగ్ మొదలు పెట్టడమే కళ అనుకుంటే మళ్లీ అందులో 3 ఉపాధి కల్పించడం చాలా చాలా సంతోషంగా ఉంది. రోజు మిషన్ కుట్టడమే కాకుండా అప్పుడప్పుడు శుభకార్యాలకు, పెళ్లిళ్లకు, పెద్ద పెద్ద కార్యాలకు చాలా మందికి జాకెట్స్ కుట్టే కాంట్రాక్ట్ కూడా నాకు వస్తుంటుంది. ఈ విధంగా కొంత సమయంలోనే అన్ని జాకెట్స్ ను మంచి కొత్త కొత్త డిజైన్లతో కుట్టడం వలన తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వచ్చేది. నేను టైలరింగ్ లో తక్కువ సమయంలోనే ఎదగడం గురించి నా కుటుంబ సభ్యులు చాలా సంతోషించారు. అందరూ పెద్ద పెద్ద చదువులతోనే సాధికారత సాధ్యమని అనుకుంటారు, కానీ కృషి, సాధించాలన్న పట్టుదల, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటే ఏ రంగంలో అయినా సాధికారత సాధించవచ్చు అన్న అభిప్రాయం. నేను కూడా అందరిలాగే పెద్దగా చదువుకోలేదు, ఏమీ సాధించలేను అని అనుకుని ఉంటే ఇలా మీ ముందు నిల్చొని మాట్లాడేదాన్నే కాదు. నేను నమ్మినంత వరకు సాధికారత ముందుగా మన మనసులో మొదలవ్వాలి. మనసు అంటే నా ఉద్దేశం, ఒక ఆశయం. ఆశ నేను ఎలా ఉండాలనుకుంటున్నాను, ఏం కావాలనుకుంటున్నాను అని అనుకుంటున్న దానికి ఒక రూపం ఏర్పరచుకోవాలి. మనకేం కావాలో మనకే తెలియకపోతే మన నడక ఎటువైపు వెళ్తుంది? అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మన ఆశయం మనల్ని నడిపిస్తుంది. నేను ఎదగాలని అనుకున్నట్లుగా అంత బలంగా మరెవరూ అనుకోరు. కాబట్టి సాధికారత ముందుగా వ్యక్తితోనే మొదలవుతుంది. అలా మొదలైతేనే మన అడుగులు దృఢంగా బలంగా ఉంటాయి. నా గురించి నేను నిలబడకపోతే ఎదుటి వ్యక్తి గాని, పథకం గాని, ప్రణాళికలు గాని వ్యర్థం. దీన్ని నేను ఆశయ సాధికారత అంటాను. కావాలంటే మీరు మరో పేరు పెట్టుకోండి. అమ్మాయిలకు చదువెందుకు, పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే సగం భారం తగ్గిపోతుంది అని అనుకుంటారు. నాకు కూడా మా ఇంట్లో పై చదువులు చదువుతాను అంటే మా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అతి కష్టం మీద మా గ్రామంలోనే ఇంటర్మీడియట్ వరకు పూర్తి చేశాను. తర్వాత మా తల్లిదండ్రులు చెప్పినట్లు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నేను కూడా ఇక పై చదువులు చదువుకోలేనా, నేను కూడా సాధికారత సాధించలేనా, ఇంట్లోనే ఇంటి పనులకు, వంట పనులకు పరిమితం అవ్వాలా అని అనుకునేదాన్ని. కానీ అదేది నాకు సంతోషాన్ని ఇవ్వలేదు. అందుకే నా భర్తకు నాకు టైలరింగ్ చేయాలనుందని ధైర్యంగా నా మనసులోని అభిప్రాయాన్ని చెప్పాను. నా భర్త కూడా నా అభిప్రాయాన్ని గౌరవించి ఇంట్లో ఉండి చేసుకునే పనే కదా అని టైలరింగ్ చేయడంలో ప్రోత్సహించారు. నేను కూడా పెద్ద పెద్ద చదువులు చదివిన వారే సాధికారత సాధిస్తారని అనుకుని ఉంటే ఈ టైలరింగ్ మొదలు పెట్టేదాన్నే కాదు, ఇంట్లోనే ఇంటి పనులకో వంట పనులకో పరిమితమయ్యేదాన్ని. పల్లెటూరులో పుట్టి పెరిగింది, పైగా ఇంటర్మీడియట్ వరకే చదివింది, సాధికారత గురించి ఇంతలా మాట్లాడుతుంది అని మీరు అనుకోవచ్చు. ప్రతి ఒక్కరూ అన్ని రంగాల్లో సాధికారత సాధించవచ్చు అన్న అభిప్రాయం. నేను కూడా మీ ముందు ఇలా మాట్లాడుతున్నానంటే కారణం సాధికారత సాధించడం వల్లనే. నెలకు 30,000 నుండి 40,000 వరకు సంపాదిస్తున్నానంటే ఇది నాకు నా జీవితంలో గొప్ప సాధికారతే. అంతేకాకుండా నాతో పాటు మరో 3 కూడా ఉపాధి కల్పిస్తున్నానంటే ఇది కూడా నేను సాధించిన సాధికారతే. ఇక్కడ నేను నమ్మిన సాధికారత గురించి మరో విషయం మీతో పంచుకుంటాను. మనం ఎప్పుడైతే ఒక అడుగు వేస్తామో 2 వేయాలంటే ఉత్సాహం వస్తుంది. ఆ ఉత్సాహాన్ని కొందరు ప్రోత్సహిస్తారు, కొందరు మెచ్చుకుంటారు, మరికొందరు నీళ్లు చల్లుతారు, నిరాశపరుస్తారు. ఇవి సాధికారత అనే నాణానికి 2 అన్నట్లు. ఈ 2 దృఢంగా బలంగా ఉంటే మరో 10 వెనక్కి తిరగకుండా దూసుకెళ్లొచ్చు. నేను చెప్పాలనుకుంది ఏంటంటే మన పరిసరాలను, సమాజాన్ని పరిశీలించాలని, దృష్టిలో పెట్టుకోవాలని. మనల్ని మెచ్చుకునే వారే మనల్ని విమర్శిస్తారు, వెక్కిరిస్తారు. ఇది సర్వసాధారణం. దీన్ని నమ్మండి, కానీ దీనికి ప్రాముఖ్యత ఇవ్వకండి. ఇచ్చారంటే మీరు వాళ్ళకి దొరికిపోయినట్లే. చేతులతో దీటుగా సమాధానం చెప్పాలి, కానీ మాటలతో కాదు. నా దృష్టిలో సాధికారతకు ఇది 2 దీన్ని నేను సాధన సాధికారత అని పిలుచుకుంటాను. ఈ ఊర్లోనే కాదు, పక్క ఊరు నుండి కూడా నాకు పెళ్లి బట్టలన్నీ 10 రోజుల్లో 20 మంచి డిజైన్లతో కుట్టాలని కాంట్రాక్ట్ లభించింది. ఇది నా టైలరింగ్ మా ఊర్లోనే కాకుండా పక్క ఊరికి కూడా వ్యాపించడం వలన నా ఆదాయం మరింత పెరిగి ఇంకా సాధికారత సాధిస్తున్నాను. పెద్ద పెద్ద చదువులు, మంచి ప్రభుత్వ ఉద్యోగం చేస్తేనే సాధికారత కాదు. ఏ రంగంలో అయినా పట్టుదల ఉండాలే, కానీ అభివృద్ధి అసాధ్యం కాదు. సాధికారతలో మరో మెట్టు నిర్ణయ సాధికారత, అంటే నిర్ణయాలు చేయగలగటం. ఒక నిర్ణయం చేయాలంటే మంచి, చెడు, బాగు, ఒగు, పూర్వం, పరం ఇలా ఎన్నో విషయాల పట్ల అవగాహన కావాలి, సమాచారం కావాలి, విజ్ఞానం కావాలి. అందుకు నేను ఎంచుకున్న మార్గం దినపత్రిక చదవడం. ఏ దినపత్రిక చూసినా దాని నిండా అక్షరాలే. అలా అక్షరంతో, పదంతో విజ్ఞానం పొంగుతుంటుంది. దాన్ని మనం చదివి ఆస్వాదించాలి, ఆచరణలో పెట్టాలి. నేను డిగ్రీ చదవలేదని నిరాశపడలేదు, ఇలా పేపర్ చదవగలుగుతున్నానని ఉత్సాహపడ్డాను. ఎందరో స్త్రీలను గురించిన వ్యాసాలను చదివాను, అవే ఒక నిర్ణయానికి రావడానికి నాకు కావలసినంత బలాన్ని ఇచ్చాయి. మా వారు చదువు వద్దు అంటే నిరాశపడలేదు, వెంటనే ఇంకేదైనా చేస్తానని బలంగా మాట్లాడగలిగాను. నా నైపుణ్యాన్ని పెంపొందించుకునే ఏ అవకాశాన్ని జారవిడ్చుకోలేదు. గృహ విజ్ఞాన కళాశాల విద్యార్థినులు ఊర్లో క్యాంపు చేసి డిజైనర్ జాకెట్లు కుట్టడం నేర్పించారు. దాన్ని సద్వినియోగం ఉద్యోగం చేసుకున్నాను. ఒక స్వచ్ఛంద సంస్థ కత్తిరింపులపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. దానికి హాజరయ్యాను. నేను చేయాలన్న పని గురించి కావలసినంత సమాచారాన్ని, అనుభవాన్ని పెంపొందించుకున్నాను. అందుకే ఆచితూచి నిర్ణయాలు చేయగలిగాను. ఎక్కడో గ్రామంలో సన్నకారు రైతు కుటుంబంలో పుట్టి ఇంటర్మీడియట్ వరకు చదివిన నన్ను ఈ మహిళా సాధికారత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించారంటే కారణం నేను కూడా సాధికారత సాధించినట్లే. నా దృష్టిలో సాధికారతకు 3 మెట్లుంటాయి. మొదటిది ఆశయ సాధికారత, 2వది సాధన సాధికారత, 3వది నిర్ణయ సాధికారత. నేను చెప్తున్నది నా అనుభవం, మీరు మరోలా నిర్వచించవచ్చు. కానీ ఒకటి మాత్రం సత్యం, మహిళా సాధికారతకు ఆరంభం వ్యక్తిగా మహిళే, అంత్యం మాత్రం అనంతం. నిరంతరం ప్రవహించే జీవనదులుగా ఉండాలి. ఎవరో మొదలు పెట్టరు, మనమే మొదలు పెట్టాలి, కొనసాగించాలి. మీరంతా చక్కగా ఆలకించినందుకు ధన్యవాదములు.
ఇంత స్ఫూర్తిదాయక ప్రసంగం వినడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. సాధికారతకు ప్రతి మహిళ ఒక ఉదాహరణ. మనల్ని మనని గుర్తించుకుందాం, గౌరవించుకుని సమాజాన్ని ముందుకు నడిపిద్దాం, మమత గారిలాగా ఎదుగుదాం.
ఆరోగ్య రుచులకు స్వాగతం. ప్రతి బుధవారం లాగానే ఈ రోజు కూడా మీ అందరినీ నోరూరించే వంటకంతో మీ ముందుకు వచ్చేసాం. శ్రోతలు, పెన్ను పుస్తకంతో సిద్ధంగా ఉంటే సేమ్యా గార్ల తయారీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఒకసారి వినేద్దాం. సేమ్యా గార్ల తయారీకి కావలసిన పదార్థాలు: సేమ్యా 2 కప్పులు, బియ్యపిండి 1 కప్పు, తాజా పెరుగు 1 కప్పు, శనగపప్పు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1 కప్పు, తరిగిన పచ్చిమిర్చి 5, అల్లం చిన్న ముక్క, జీలకర్ర 1 టీ స్పూన్, కొబ్బరి తురుము 2 టీ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 5, మొక్కజొన్న పిండి 5 టీ స్పూన్లు, ఉప్పు 1 టీ స్పూన్, నూనె సరిపడినంత, నీరు తగినంత. ఇక మనం తయారీ విధానంలోకి వెళ్లిపోదాం. ముందుగా శనగపప్పును గంటసేపు నానబెట్టుకోవాలి. తరువాత పెరుగులో ఉప్పు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లి ముక్కలు, మొక్కజొన్న పిండి, బియ్యపిండి, కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకోవాలి. సేమ్యాని సరిపడినన్ని నీళ్లలో వేసి 2 నిమిషాల తర్వాత తీసి ముందుగా తయారు చేసి పెట్టుకున్న పెరుగుకి జత చేసుకోవాలి. తరువాత ముందుగా నీటిలో నానపెట్టుకున్న శనగపప్పును కూడా సేమ్యాతో కలిసిన పెరుగు మిశ్రమానికి జత చేసుకోవాలి. చివరిగా పొయ్యి మీద కడాయి పెట్టుకుని నూనె వేడి చేసి కాగుతున్న నూనెలో పైన తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని గారెలుగా వేయించుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన సేమ్యా గారెలు తయారైపోయాయి. ఇవి కరకరలాడుతూ అన్ని వయసుల వారికి నచ్చే విధంగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, అందరూ తప్పక చేసేసుకుంటారు కదూ. వచ్చే వారం మరొక వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదములు.
విజ్ఞానగణికి స్వాగతం. గత వారం నేను అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితా కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకి సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, మామిడి పండు ద్వారా అధికంగా లభించే విటమిన్ ఏది? ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఏ, విటమిన్ ఏ. గత వారం 2వ ప్రశ్న, మామిడి పండులోని ఏ భాగంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి? ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఏ, తొక్క. ఈ 2 ప్రశ్నలకి సరైన సమాధానాలు పంపిన వారు డాక్టర్ స్వరూప దోమల్గూడ, ప్రభాకర్ హన్మకొండ, ఎల్ శిరీష రుక్మాపూర్. మొదటి ప్రశ్నకి మాత్రమే సరైన సమాధానాలు పంపిన వారు జి సంపత్ వేంపాడ్, కళ్యాణ్ చందాపూర్, ఈశ్వరి స్వప్న చించోలి. వీరందరికీ మా చేను కబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గణిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, 1 సంవత్సరానికి ఎన్నిసార్లు వర్మి కంపోస్ట్ ను తయారు చేయవచ్చు? ఏ 3 సార్లు, బి 6 సార్లు. మీ అందరి కోసం ప్రశ్న మరొకసారి, 1 సంవత్సరానికి ఎన్నిసార్లు వర్మి కంపోస్ట్ ను తయారు చేయవచ్చు? ఏ 3 సార్లు, బి 6 సార్లు. ఈ వారం 2వ ప్రశ్న, వర్మి వాష్ లో ఉండేవి ఏ పోషకాలు, బి సూక్ష్మ క్రిములు. మీ అందరి కోసం ప్రశ్న మరొకసారి, వర్మి వాష్ లో ఉండేవి ఏ పోషకాలు, బి సూక్ష్మ క్రిములు. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకి సమాధానం ఏ అయితే 1 ఏ అని, బి అయితే 1 బి అని, అలాగే 2వ ప్రశ్నకి సమాధానం ఏ అయితే 2 ఏ అని, బి అయితే 2 బి అని మీ పేరు ఊరు టైప్ చేసి 9492927242 మీ అందరి కోసం నెంబర్ మరొకసారి 9492927242 ఈ నెంబర్ కి SMS చేయగలరు. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.